ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి వింటున్నటువంటి శ్రోతలందరికీ శుభాకాంక్షలు. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్నటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా బ్రదర్ చందు విజయ్ అందించినటువంటి లవ్ టు లవ్ కార్యక్రమం ఇంతవరకు విన్నారు. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారం శ్రీ సత్యసాయి దివ్య సందేశర్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనే ఉండండి.
ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనుకుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామాలు. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ నుండి రేడియో సాయి అందించే ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ప్రతి గురువారం అందించే ఈ ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారం శ్రీ సత్యసాయి దివ్య సందేశర్ని మీకోసం అందించనుంది మీ గణేష్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రతి వ్యక్తి జీవితంలో తల్లి తండ్రి ఉపాధ్యాయులు లౌకికమైనటువంటి విద్యలు నేర్పడంలో ఎంతటి పాత్రను పోషిస్తారో, ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో భగవంతుణ్ణి చేరటానికి, తన మదిలో జ్ఞానజ్యోతిని వెలిగించటానికి గురువు అంతే ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు. గురువు యొక్క మార్గనిర్దేశం శిష్యుని యొక్క శిరోధార్యంగా మారుతుంది. మన అదృష్టమేమిటంటే సాక్షాత్తు ఆ భగవానుడే మనకి గురువుగా, సద్గురువుగా, విశ్వగురువుగా దర్శనమిచ్చి మనతో సంభాషించి మనల్ని స్పృశించి ఆశీర్వదించి మనల్ని సన్మార్గంలో నడిపించడానికి ఎల్లవేళలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. స్వామి చూపు మనకి మార్గనిర్దేశం, స్వామి సంజ్ఞ మనకి మార్గనిర్దేశం, స్వామి మాట మనకి మంత్రం. చిన్నప్పటినుంచి ఎన్నో మంచి మంచి విషయాలు ప్రతి ఒక్కరితో పంచుకుని ఈ మానవాళికి మంచిని ప్రేమను బోధించినటువంటి ప్రేమ స్వరూపులు సద్గురువు మన సత్యసాయి భగవానుల వారు. క్రిందటి వారం మనం గురువుని ఉద్దేశిస్తూ ఒక చక్కని శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఆ శ్లోకం మళ్లీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మానసభజరే గురుచరణం దుస్తర భవసాగరతరణం అంటూ సత్యసాయి భగవానుల వారు తమ అవతారాన్ని ప్రకటించిన రోజు గురువు యొక్క ప్రాముఖ్యాన్ని కూడా మనకి అందజేశారు. తానే గురువుగా మన జీవితాల్లోకి అడుగుపెట్టి వెలుగును నింపడం జరిగింది. ధ్యానమూలం గురోర్మూర్తిహి, స్వామి మూర్తిని చూస్తూ ఉంటే మన కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్లిపోవాలనిపిస్తుంది. ఇక సూరదాస్ చెప్పినట్టు లౌకికమైనటువంటి ఈ ప్రపంచాన్ని చూడటం, ఆ మూర్తిని చూడటం తర్వాత ఇంకేదైనా సరే అనవసరమనిపిస్తుంది. పూజామూలం గురుర్పదం, గురువు యొక్క పాదాలు మనల్ని భవసాగరాన్ని దాటించే నావలు. మరి ఆ గురు పాదాన్ని మనం ఆశ్రయించినట్లయితే మనకి మోక్షం తథ్యం. మన జీవితంలో తప్పకుండా భగవంతుణ్ణి మనం చేరగలం, ఆ గురువు పాదాన్ని మనం పట్టుకుంటే. మరి తరువాతది ఈ శ్లోకంలో ఎంతో ముఖ్యమైనది, మంత్రమూలం గురుర్వాక్యం. గురువు ప్రతి శిష్యునికి వ్యక్తిగతంగా ఒక యునిక్ వేలో తమ బోధను అందిస్తూ ఉంటారు. స్వామి ఒకసారి ఇద్దరు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఒకేసారి స్వామి కళాశాలలో చేరడం జరిగింది. వాళ్ళిద్దరికీ కూడా స్వామి చాలా సాన్నిహిత్యాన్ని ప్రసాదించేవారు. కొన్నాళ్లకి ఒక ప్రొఫెసర్ గారికి ఎక్కువ ఇంటర్వ్యూలు ప్రసాదించడం జరిగింది స్వామి. అది చూసిన రెండవ ప్రొఫెసర్ గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. స్వామి, మేమిద్దరం ఒకేసారి కళాశాలలో జాయిన్ అయ్యాం, మేమిద్దరం ఒకేసారి స్వామి దరికి చేరాం, కాని మీరెందుకు స్వామి ఆయనతో ఎక్కువ మాట్లాడుతున్నారు, నాతో తక్కువ మాట్లాడుతున్నారు, ఆయన ఎక్కువగా ఇంటర్వ్యూలకు ఎందుకు పిలుస్తున్నారు, నన్నెందుకు పిలవటం లేదు అన్న ఒక సందేహాన్ని వ్యక్తపరిచారు స్వామికి. స్వామి ఎంతో ప్రేమగా ఆ భక్తునికి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు. బంగారు, నువ్వు గమనించింది చాలా కరెక్ట్. నాది నా పదార్థాన్ని బట్టి నా ప్రయోగం మారుతుంది అన్నారు స్వామి. అంటే మన ఆధ్యాత్మిక ఉన్నతిలో గాని, మన మనస్తత్వంలో గాని ఉన్న ఆ పరిపక్వత, ఆ స్టేట్ ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి స్వామి మనకి ఆదేశాలనివ్వటం, మనకి మార్గనిర్దేశం చేయడం జరుగుతుంది. కొందరికి స్వామి బాగా డబ్బు సంపాదించండి అని చెప్తారు, కాని కొంతమందికి కోరికలపై అదుపు పెట్టుకోండి అని చెప్తారు. కొంతమందికి మంచి ఉద్యోగం చేయండి అంటారు, కొంతమందికి బాగా సేవ చేయండి అని చెప్తారు. గురువు పదాలు వేరే వారికి వేరే వేరే రూపంలో ఉన్నా అది ప్రతి ఒక్కరికి ఒక మంత్రంగా మారుతుంది. ఎందుకంటే మన మనోస్థితి, మన కర్మ యొక్క ఆ బ్యాగేజ్ ఏదైతే ఉన్నదో, గురువుకి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మూడు కళ్ల ముందు కట్టినట్టు కనిపిస్తాయి. మరి మన స్థాయిని బట్టి గురువు తన వాక్కును, తన సందేశాన్ని, అదే తన మంత్రాన్ని శిష్యునికి బోధిస్తాడు. మరి అలాంటి మంత్రం, అలాంటి సందేశం మనం గురువు నుంచి పొందడం మన జీవితంలో చేసుకున్నటువంటి అదృష్టం. ఎంతోమందికి స్వామి సద్గురువుగా స్వయంగా నువ్విది చెయ్యి, నువ్వు జీవితంలో ఇది చేస్తే బాగుపడతావు, నువ్విది చెయ్యొద్దు అని ఎంతో స్పెసిఫిక్గా చెప్పినటువంటి సందేశాలు, సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి మనకి సత్యసాయి భగవానుని అవతారంలో. మరి గురువు యొక్క విశిష్టత మన జీవితంలో ఎంతగా ఉంటుందంటే, ఆ మంత్రాన్ని అంటే ఆ మాటను, ఎందుకంటే వేరేగా మంత్రం చెప్పవలసిన అవసరం లేదు గురువుకి, తను చెప్పేటంటి వాక్యాలే మనం శిరోధార్యంగా తీసుకున్నప్పుడు మన విశ్వాసాన్ని బట్టి, మన భక్తిని బట్టి అదే మంత్రంగా మారి దానికి ఎంతో శక్తిని అందిస్తుంది. మరి అలాంటి గురువు యొక్క వాక్యం మంత్రంగా ఎలా మారుతుంది, ఆ మంత్రం మన జీవితాన్ని ఎలా మారుస్తుంది అనడానికి బృందావన్ విద్యార్థులు ఒక గురు పూర్ణిమకి చేసినటువంటి చక్కని కార్యక్రమం మంత్రమూలం గురోర్వాక్యం అనేది మనం ఇప్పుడు వినబోతున్నాం. మరి శ్రద్ధగా విని గురువాక్యం మనకేం తెలుపుతుందో విందామా?
గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ సాయీశ్వరాయ నమః.
ఈశ్వరాంబాసుతం దేవం సత్యధర్మ స్వరూపిణం విద్యారోగ్య ప్రదాతారం వందేహం సత్యసాయినం, వందేహం సత్యసాయినం. సుజ్ఞాన మార్గదర్శకులు, అజ్ఞానాంధకార వినాశకులు, విజ్ఞానజ్యోతి ప్రకాశకులు అయిన భగవాన్ విశ్వగురు శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములందు మమ్ము మేము సహృదయంగా అర్పిస్తూ, ప్రియాతి ప్రియమైన రేడియో సాయి శ్రోతలకు మరియు సాయిభక్త మహాశైలకు ప్రేమపూర్వక సాయిరాం. ధ్యానమూలం గురోర్ మూర్తి, పూజామూలం గురో పదం, మంత్రమూలం గురోర్ వాక్యం, మోక్షమూలం గురో కృప అన్న ఈ దివ్యమైన శ్లోకం నుంచి మంత్రమూలం గురోర్ వాక్యం అన్న అంశంపై శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయపు బృందావనం విద్యార్థులమైన మేము మా అభిప్రాయాలను మీ ముందు ఒక చిన్న చర్చ రూపంలో ఉంచబోతున్నాం.
గార్గయ్య, ఇంతకీ ఈ చర్చ అవసరం అంటావా? మంత్రం కేవలం ఒక అక్షరం గుంపే కదా, అలాగే గురువు కూడా ఒక మానవ మాత్రుడే కదా.
ఏమన్నావు నీరజ్? మంత్రం అంటే అక్షరముల గుంపేనా, గురువులంటే మానవ మాత్రులేనా? చూడు నీరజ్, మనతో వచ్చిన ప్రాబ్లం ఇదే. మనం దేని గురించి పూర్తిగా తెలుసుకోకుండా డైరెక్ట్ గా కన్క్లూజన్స్ కి వచ్చేస్తాము, చివరికి ఏమీ తెలియకుండా మిగిలిపోతాము. మంత్రమును కేవలం అక్షరములుగాను, గుడిలోనున్న విగ్రహములను కేవలం శిలలగాను, గురువులను కేవలం మానవ మాతృలుగాను భావించకూడదు. ఎందుకు భావించకూడదు అనేది డిస్కషన్ జరుగుతుండగా మనం తెలుసుకుందాం.
యోగానంద, నువ్వు చెప్పినది బాగానే ఉంది. అసలు మంత్రం అంటే ఏంటి, కాస్త వివరించగలవా?
మంత్రంకు అనేక వివరణలున్నాయి. వాటిల్లో ఎక్కువగా వాడే వివరణ ఏంటంటే, మరణాత్రాయతే ఇది మంత్ర, అంటే మననము చేస్తే కాపాడునదని అర్థం.
మంత్రం అంటే ఏమిటో తెలుసుకున్నాం, మరి మంత్రంలో ఉన్నది ఏంటో ఇప్పుడు మనకు అప్పల్ నరసయ్య చెబుతాడు.
మంత్రంలో ఉన్నది బీజక్షరములు. విశ్వానికి బీజం మూలం. ఎంత పెద్ద వృక్షమైనా చిన్న బీజం నుండే కదా వచ్చేది. బీజమాం సర్వభూతానం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించాడు. ఈ విశ్వం కూడాను భగవంతుడనే బీజం నుండే కదా ఆవిర్భించే ఉంటారు. అందుకే అంటారు, దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనం దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. అంటే విశ్వంలో కొలిచే దేవుళ్ళు అందరూ మంత్రాధీనులై ఉంటారు. ఎవరైతే ఈ మంత్రాలను వల్లించి బోధపరచుకొని నేర్చుకుంటారో వారే నిజమైన బ్రాహ్మణులు అని చెప్పవచ్చును.
అప్పల నరసయ్య, విశ్వంలో కొలిచే దేవుళ్ళందరూ మంత్రాధీనంలో ఉంటారన్నావు, అంటే మంత్రం వల్ల దేవతల ఆశీస్సులను పొందవచ్చన్నమాట. మరి మంత్రానికి ప్రార్థనకు తేడా ఏంటి?
ప్రార్థన లేఖ వంటిది. మనం ఎవరికైనా లేఖ రాస్తే అది వారికి చేరడానికి కాస్త సమయం పడుతుంది. దీనిని మనం మహాభారతంలో కురు సభలో ద్రౌపదికి వస్త్రాపహరణ జరుగుతుండగా ఆమె చేసినది ప్రార్థన. దానికి ఫలితం శ్రీకృష్ణుడి నుండి రావడానికి కాస్త సమయం పట్టింది. కాని మంత్రం అలాంటిది కాదు. మంత్రం ఫోన్ కాల్ వంటిది. మనం ఎవరికైనా ఫోన్ చేస్తే అది వారికి వెంటనే చేరుకొని వారు స్పందిస్తారు. అలాగే మనం మహాభారతంలో మళ్లీ చూసుకున్నట్లయితే కుంతీదేవి పుత్రవాంఛతో ఉచ్చరించినది మంత్రం. దాని ఫలితంగా వెంటనే తనకు కొడుకు లభించాడు. ఇది మంత్రానికి ప్రార్థనకు గల తేడా. అయితే అలాంటి మంత్రాన్ని మనకు అందించేది గురువు.
వాసు మనందరకు మంత్రానికి ప్రార్థనకు మధ్య తేడాను చాలా బాగా వివరించాడు. మరి అసలు గురువు అంటే ఎవరు?
చూడు నీరజ్, గురువుకి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అనేక అర్థములు ఇచ్చారు. చెప్పే ముందు ఒక శ్లోకం చెప్తా విను. గుకారోహ్యంధకారస్యాత్ృకారస్తన్నిరోధక అంధకార నిరోధత్యాత్ గురురీత్యభిధీయతే. భగవంతుడు బాబావారు చెప్పినట్లుగానే గుకారం అనగా అంధకారం, రుకారం అంటే నశింపజేయువాడు అని అర్థం. అయితే గురువు అంటే అంధకారం నశింపజేయువాడు అని అర్థం. అంతేకాక మరో అర్థం కూడా చెప్పారు. గు అంటే గుణాతీతుడని, రు అంటే రూపవర్జితుడని. ఇప్పుడు మనందరికీ సులువుగా అర్థమయ్యేలాగా ఇంకో సందర్భంలో ఇంకో అర్థాన్ని కూడా ఇచ్చారు స్వామి. ఏమన్నారంటే, గురి చూపించేవాడే గురువు అని. ఇప్పుడు అర్థమైందా మరి గురువు అంటే ఎవరు?
రత్నాకర్, గురువు అంటే ఎవరు అన్న ప్రశ్నకు అందరికీ అర్థమయ్యేటట్లు చాలా సులువుగా సమాధానం ఇచ్చారు. భాస్కర్, మరి గురువు యొక్క లక్షణాలు ఏంటో చెప్పగలవా?
నీరజ్, గురువు లక్షణాలు ఎన్నని వివరించగలం. అనుపమైన వారి కీర్తిని వివరించడానికి కొన్ని మచ్చుతునుకులు మనం చెప్పుకుందాం. గురువు ఒక కొవ్వొత్తి వంటివారు. ఎలాగైతే కొవ్వొత్తి చీకటిని పారద్రోలుతుందో, అలాగే గురువు కూడా చీకటితో నిండిన శిష్యుల మనసులలో తన సాంగత్యం వలన వెలుగును పరిచి జ్ఞాన ప్రకాశవంతులుగా మారుస్తారు. గురువు తన విద్యార్థులకు జ్ఞానాన్ని అందించి ఉన్నత స్థాయికి చేర్చుతారు. వారి ఎదుగుదలకు తనొక నిచ్చెన అవుతారు. ఒకరి గెలుపు చూసి ఆనందపడేది తల్లిదండ్రులు, వారి తర్వాత వారి గురువు మాత్రమే. అంత నిస్వార్థమైన ప్రేమాగుణం, సేవాగుణం గురువుకు మాత్రమే సాధ్యం.
ఇప్పటి వరకు మనం మంత్రం గురించి, గురువు గురించి చర్చించాం. ఇప్పుడు మంత్రమూలం గురువర్ వాక్యం అన్న వాక్యం గురించి తెలుసుకుందాం. ఈ వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే రెండు అర్థాలు వస్తాయి. సాధారణంగా గురువు పలికే ప్రతి వాక్యము మంత్రమే. దీనినే లౌకికమే గురువు పలుకుతాడు. మరి భాస్కర్, ఈ రెండిటిలోనున్న తేడాను కాస్త ఉదాహరణ ద్వారా వివరించగలవా?
సరే నీరజ్, ఈ ఉదాహరణ విను. నేనెక్కడో విన్న కథ ఇది. అదేమిటంటే, ఒక పాలావిడ రోజూ నదిని దాటి నది అవతల ఉన్న ఆశ్రమానికి పోయి అక్కడ గురుపత్నికి పాలు పోస్తూ ఉండేది. ఇలా రోజు పొద్దున్నే ఆశ్రమ కార్యక్రమాలు మొదలయ్యే ముందే పాలు పోస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఆమె పడవలో నది దాటుతున్నది. అంతలోనే కుండపోత వర్షం మొదలైంది. దానివల్ల ఆ పడవవాడు ఆమెని సమయానికి అవతల ఒడ్డుకు చేర్చలేకపోయాడు. ఇలా ఆలస్యం అవ్వడం చేత ఆశ్రమంలో ఉన్న గురువు కోపానికి గురయ్యాడు. ఎందుకు ఆలస్యమైందని ఆమెను విచారించాడు. ఆమె జరిగిన సంఘటనను వివరించింది. అది విన్న గురువు ఇలా అన్నారు, హరినామం జపిస్తూ నీటిలోనైనా నడుచుకుంటూ రావచ్చు కదా అన్నారు. అది విన్న పాలావిడ గురువు ఆజ్ఞను పాటిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఆ పాలావిడ మరెప్పుడూ ఆలస్యం కాలేదు. ఎంత వర్షం పడినా తుఫాను వచ్చినా ఆశ్రమానికి సమయానికి వచ్చేది. ఇది చూసిన ఆ గురువు ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు. ఆ పాలావిడితో తన సందేహం వెలుబుచ్చుకుంటారు. ఆమె ఈ విధంగా చెబుతుంది, గురువు గారు, మీరు చెప్పినట్టు వర్షం పడినప్పుడు ఆ హరినామం జపిస్తూ నీటిలో నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. ఇది ఉన్న గురువుగారు ఒక మారు చూపించమని అడుగుతారు. చెప్పిన విధంగానే ఎంతో శ్రద్ధాభక్తులతో హరినామం జపించుకుంటూ ఏమాత్రం తడబడకుండా నీటి మీద నడిచింది ఆ పాలావిడ. గురువు మామూలుగా చెప్పిన వాక్యాన్ని శ్రద్ధాభక్తులతో విన్నది కాబట్టి హరినామం మంత్రముగా మారింది.
సరే భాస్కర్, ఇలా గురువు పలికే ప్రతి వాక్యం శ్రద్ధాభక్తులతో వింటే మంత్రంగా మారుతుందని తెలుసుకున్నాం. అయితే గురువు మంత్రమూలాన్ని మాత్రమే మాట్లాడతారని ఎలా చెప్పగలం?
చూడు నీరజ్, మన పెద్దలు ఎలాంటి వారంటే, వారు చేసే ప్రతి పని, వారు మాట్లాడే ప్రతి మాట ఒక మంచి ఉదాహరణగా మనకు నిలిచారు. వారు మంచి ఉదాహరణగా నిలిచారు కాబట్టే మనకు ఈరోజు మాట్లాడుకోవడానికి నాలుగు వాక్యాలైనా మిగిలాయి. గురువు మంత్రం మూలం మాత్రమే మాట్లాడతారు అని చెప్పడానికి కూడా ఒక మంచి ఉదాహరణ ఉంది. అదే రమణ మహర్షి గారి కథ. ఒకనొక రోజు కుంజస్వామి అనే పేరుగల భక్తుడు రమణ మహర్షి గారి వద్దకు వెళ్లాలనుకున్నాడు. కుంజస్వామి రమణ మహర్షి దగ్గర నుండి ఎలాగైనా ఒక మంత్రం తీసుకోవాలని అనుకుంటాడు. కాని మనకు తెలిసినదే కదా, రమణ మహర్షి గారు ఎప్పుడూ ఎవ్వరికీ ఏ మంత్రం అంత సులువుగా ఇవ్వలేదు. గురువుగారు మంత్రం అంత సులువుగా అయితే ఇవ్వబోడు. కాబట్టి గురువు మొట్టమొదట ఏదైతే పలుకుతాడో దాన్నే నేను మంత్రంగా భావిస్తా అని తలచి గురువు దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో రమణ మహర్షి గారు పాయసం తయారీలో ఉన్నారు. తయారు చేసిన పాయసంని బుట్టలోనున్న నాలుగు కుక్కపిల్లలకి పంచబోతున్నారు. అంతలో గురువుగారి చూపు కుంజస్వామి మీద పడింది. అప్పుడు గురువుగారు కుంజస్వామితో, ఆ నాలుగింటిని పట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి వదులు అని అన్నారు. గురువు చెప్పిన విధంగా కుంజస్వామి గారు చేశారు. ఆ నాలుగు కుక్కపిల్లను క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి వెళ్లి పాయసం తాగాయి. దీనిని గమనించిన కుంజస్వామి ఇలా అర్థం చేసుకున్నారు, వేదంలో ఉన్న నాలుగు మహావాక్యాలను పట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి వదులుతూ దైవాన్ని చేరాలి. దీనివల్ల మనకు అర్థమయ్యేదేమిటంటే గురువు మంత్రం మూలంగానే మాట్లాడతారు.
యోగానంద చెప్పిన రమణ మహర్షి కుంజస్వామి కథలో వేదంలో ఉన్న నాలుగు మహావాక్యములను పట్టుకుని ఒకదాని తరువాత ఒకటి వదులుతూ దైవాన్ని చేరుకోవాలని చెప్పారు. ఇంతకు వేదంలో ఉన్న ఆ నాలుగు మహావాక్యాలు ఏంటి?
నేను చెప్తాను నీరజ్, విను. వేదంలో ఉన్న నాలుగు మహావాక్యాలు: మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ, రెండు అయం ఆత్మా బ్రహ్మ, మూడోది అహం బ్రహ్మాస్మి, నాలుగోది తత్వమసి. అంటే ఇప్పుడు రమణ మహర్షి కథ చెప్పిన కథ చూసుకున్నట్లయితే మొదట నాలుగిట్టిని పట్టుకోవాలి, తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వదలాలి. నాలుగిట్టిని పట్టుకోవడం అంటే నాలుగిట్టిని చదివి నిధిధ్యాసనం చేసుకోవాలని దాని అర్థం. ఇప్పుడు ఒక్కొక్క దాని అర్థం తెలుసుకుందాం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే చైతన్యమే బ్రహ్మ అని అర్థం. అయం ఆత్మ బ్రహ్మ, నాలో ఉన్న ఆత్మ బ్రహ్మ అని. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ అని. తత్వమసి, నేనే అది అని దానర్థం. అయితే ఇప్పుడు అన్నిటినీ పట్టుకున్నాక ఒకదాని తర్వాత ఒకటి వదులుతూ వస్తూ ఉంటాం. మొదట వదలాల్సింది ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే చైతన్యం బ్రహ్మ అంటున్నాం, అంటే మరేదో బ్రహ్మ అని ముందు నిశ్చయించుకుంటామన్నమాట. కానీ దీనిని వదలాలి. మొదట దీన్ని వదులుతూ ఉన్నప్పుడు అదేదో బ్రహ్మని అన్న బ్రహ్మని తీసేస్తాం. తర్వాత అయం ఆత్మ బ్రహ్మ అంటే నాలో ఉన్న ఆత్మే బ్రహ్మ అని నమ్ముతాం. అయినా దీన్ని కూడా ఆపకూడదు. ఏదో బ్రహ్మ అని, నాలో ఉన్న ఆత్మ బ్రహ్మ అని నిశ్చయించుకున్నాం. దీన్ని వదిలేసినాక ఆ ఆత్మే నేను అని నమ్మాలి. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ అని అనుకోవాలి. అయితే ఇది చేసినాక దీని తర్వాత దీన్ని కూడా వదిలేయాలంటారు. అహం బ్రహ్మాస్మి అన్న దాన్ని వదిలేసినాక తత్వమసి అనొస్తుంది. ఇప్పుడు తత్వమసి అంటే నేనే అది అని. ఇప్పుడు బ్రహ్మ కూడా లేడని. బ్రహ్మ అంటే అసలైన నిజాన్ని తెలుసుకున్నాడని. బ్రహ్మ రూపవర్జితుడు, గుణాతీతుడు, మరి ఏమన్నా పేరు పెట్టి వర్ణించగలవా? కాబట్టి అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ అని నువ్వు చెప్పలేవు, మరి నేను అదే, ఆ సుప్రీంనే నేను, దానికి పేరు పెట్టగలమా? అయితే దీంతో ఆపేయాలా? లేదు లేదు, దీంతో కూడా ఆపేయకూడదు, దీన్ని కూడా వదలాలి. నేను అది అంటావు కదా, ఇప్పుడు దీన్ని వదిలేసినప్పుడు నేను అన్నదే లేదు, నువ్వు అది ఒకటే అయ్యావు. అందుకే స్వామి అంటూ ఉంటారు, పుట్టిన ప్రతి మనిషి కోహం కోహం అని ఏడుస్తారు. అంటే నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ ఉంటారు. తరువాత శ్వాస పీల్చుకోవటం మొదలు పెట్టినాక శ్వాసలో సోహం సోహం అంటూ ఉంటారు. అంటే నేనే అది నేనే అది అని. స్వామి దీన్ని ధ్యానం చేయమన్నాడు. నేనే అది నేనే అది అని నమ్ముతూ తర్వాత దానిలో ఒకటవ్వాలి. ఆ దైవంలో ఇలా ఒక్కటవుతామన్నమాట. ఆనాడు రమణ మహర్షి చెప్పిన కథలో ఇంత పరమార్థం ఉందని తెలుసుకున్నావా మరి నువ్వు?
అమ్మో, గురువు చెప్పిన వాక్యంలో ఇంత పరమార్థం ఉన్నదా? ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టమే. మంత్రములు సులువుగా ఉండవా?
నీరజ్, జగద్గురువు విశ్వగురువు అయిన భగవాన్ ఎంతో పెద్ద వేదాంత సారాంశాలను చిన్న చిన్న పదాల్లో పెట్టారు. లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, అలా. ఇప్పుడు నేను ఇలా ఆలోచిస్తుంటే నాకు ఒక చిన్న సంఘటన గుర్తుకొస్తుంది. ఒకరోజు ఒక విద్యార్థి, స్వామి నాకు ఏదో మంత్రం చెప్పండి, ఒక్కటైనా చెప్పండి స్వామి అని చాలా ప్రాధేయపడ్డాడు. స్వామి ఆహా ఇప్పుడు కాదు, తర్వాత తర్వాత అని వాయిదా వేస్తూ వచ్చారు. ఇంకా ఎంతైనా స్వామి తల్లి కదా, కొడుకు అంత ప్రాధాన్యపడుతుంటే స్వామి ఏం చేస్తారు? స్వామి దయతో చెప్పారు. అప్పుడు చెప్పిన మంత్రం సరిగ్గా విని నీరజ్, ఇది జీవితంలో ఎప్పుడైనా నీకు ఉపయోగపడుతుంది. లవ్వు నవ్వు నవ్వు, సరిగ్గా విను. లవ్వు నవ్వు నవ్వు, లవ్ నవ్వు నవ్వు అంటే ఏమిటి? ప్రేమ లవ్, లవ్ అంటే సంతోషం. ఇది మనం ఎప్పుడో మొదలు పెట్టాల్సిన అవసరం లేదు, నవ్వు ఇప్పటి నుంచే మొదలుపెట్టు. ఇంకో విధంగా చూస్తే మనం ఎప్పుడూ కూడా అందరినీ ప్రేమిస్తూ సంతోషంగా ఉండాలి. చూసావా మరి, స్వామి అంత ఏదో ఎంతో పెద్ద సత్యాన్ని చిన్న చిన్న పదాల్లో మనకి అర్థవంతంగా చెప్పేశారు.
గార్గయ్య చాలా బాగా చెప్పావు. ఇది వింటుంటే నాకు కూడా ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఒకసారి స్వామి ఉపన్యాసంలో అందరికీ ఒక మంత్రంను బోధించారు. అప్పుడు అందరూ దైవమే మంత్రంను చెప్తున్నాడని, అది కూడా గురు పూర్ణిమా నాడే చెప్తున్నారని భక్తులందరూ ఎంతో శ్రద్ధతో ఆనందంతో వింటున్నారు. అప్పుడు స్వామి ఈ మంత్రం ఇచ్చారు. దేవుడు ఉన్నాడు, ఉన్నాడయా ఉన్నాడయా, దేవుడు ఉన్నాడయా. అంటే దేవుడు గతంలో మాత్రమే ఉన్నాడనో లేక భవిష్యత్తులో వస్తున్నాడనో దీనికి అర్థం కాదు, వర్తమాన కాలంలో కూడా ఉన్నారు. అందుకే స్వామి ఎల్లప్పుడూ ప్రెజెంట్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అని అంటారు. స్వామి ఇచ్చిన ఈ రెండు మంత్రముల్లో కూడా వర్తమాన కాలంకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. కాబట్టి ప్రెజెంట్లో ఉంటూ చేస్తున్న ప్రతి కార్యములను భక్తితో
దైవానికి అంకితం చేయటమే మంత్రమూలం అని చెప్పవచ్చు.
మంత్రములు ఇంత సులువుగా కూడా ఉంటాయా? ఇప్పటి వరకు మంత్రమూలం గురువర్ వాక్యం గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు గురుబోధన ఎలా పొందాలి అన్న దానిపై మనం చర్చిద్దాం.
భగవద్గీతలో శ్రీకృష్ణ వారు ఇలా చెప్పారు, తద్విధిః ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అంటే మనం గురువు దగ్గర ఆత్మబోధన పొందాలంటే ఈ విధుల్ని నిర్వర్తించాలి. ఒకటి, ప్రణిపాతము అంటే గురువు దగ్గరికి వెళ్లగానే సాష్టాంగ నమస్కారం చేయడం, మనల్ని మనం గురువుకి అర్పించడం. అప్పుడు అహం అనేది ఉండదు, అప్పుడే గురువు ఏదైతే చెప్తాడో అది మనం తీసుకోగలం. ఆ తర్వాత గురువు మనకు చేసే చిన్న చిన్న ఏదైతే విద్య బోధ ఉంటుందో దాన్ని అర్థం చేసుకుని మనకేవైనా సందేహాలు వస్తే అవి గురువుని మళ్లీ అడిగి వాటిని నివృత్తి చేసుకోవాలి. ఆ తర్వాత వారికి సేవ చేయాలి. ఇలా చేస్తే ఆయన ఈ జ్ఞానులు తత్వదర్శనులు మనకి ఆత్మబోధన చేస్తారు. స్వామి కూడా అంటారు, ఆత్మజ్ఞానమే నిజమైన జ్ఞానము అని. ఈ సందర్భంలో మనకి కచుడు మంచి ఉదాహరణగా నిలుస్తాడు. దేవతల పక్షం నుంచి వచ్చినా కూడా శుక్రాచార్యుడి మనసు దోచుకోగలిగాడు కచుడు. దీనికి కారణం ఏమిటి? కచుడు శుక్రాచార్యుడికి ఎంతో సేవ చేశాడు, శుక్రాచార్యుడి మనసుని పట్టుకున్నాడు, శుక్రాచార్యుని కాదు. అందుకేనేమో మృత సంజీవని విద్యని కచుడికి శుక్రాచార్యుల వారు ఇచ్చారు. ఇదే క్రమంలో మా తెలుగు సార్ గారు కూడా ఒకసారి నాకు ఈ ఒక విద్యార్థి గురించి చెప్పారు. ఈ కథ విన్న తర్వాత నిజంగా ఈ విద్యార్థిలాగే ఉండాలి అని అనుకుంటాం. ఒక ఆశ్రమంలో ఒక గురువు ఉండేవాడు. ఆయన గురువుల్ని, ఆయన తన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చిన్నగా టెస్ట్ చేసేవారు. వీరందరిలో కూడా ఒక విద్యార్థి చాలా జిజ్ఞాసులా కనిపించేవాడు. అందుకే గురువు ఈ అబ్బాయిని ఏదో విధంగా పరీక్షిద్దాం అనుకున్నాడు. సరే ఈరోజు పరీక్షిస్తానని పాఠం సగంలోనే ఆపేసి ఆయన ఆ రోజు తరగతిని ముగించారు. కానీ జిజ్ఞాసి అయిన ఈ పిల్లవాడు, లేదు గురువుగారు చెప్పింది ఏంటి, నేను తెలుసుకోవాలి అని ఎంతో ప్రాధేయపడ్డాడు. అందుకే ఆయన ఏదో విధంగా నేను చదువుకోవాలనుకున్నాడు. సాయంత్రం గురుపత్ని అందరికీ ఆ సగం పాఠం చదువుకునే అంత నూనె మాత్రమే ఇచ్చింది దీపాల్లో వేసుకోవడానికి. ఈ అబ్బాయి ఆ సగం చదువుకున్నాడు, దీపం ఆగిపోయింది. కానీ తను ఆ మిగతా సగం ఏంటి అని తెలుసుకోవాలని చాలా ఆసక్తి పడ్డాడు. అందుకే అందరూ పడుకున్న తర్వాత రాత్రి తను తన పుస్తకాన్ని పట్టుకుని దూరంగా ఒక దగ్గర వెలుగుంటే అక్కడికి వెళ్లి కూర్చొని చదువుకున్నాడు. మరుసటి రోజు గురువు ఎందులో అయితే తిని చెప్పలేదో ఆ అంశంపై ప్రశ్న వేస్తే అందరూ చెప్పకపోగా ఈ అబ్బాయి మాత్రం రెట్టింపు ఉత్తేజంతో నేను చెప్తాను అన్నాడు. ఇది చూసిన గురువుకి మొదట ఆశ్చర్యానికి లోనయ్యాడు. కానీ ఈయనకు కూడా సందేహం వచ్చింది, ఎలా చెప్పగలిగాడు, నేను అసలు ఇతనికి ఏం చెప్పలేదే అని. అందుకే ఈరోజు కూడా అలాగే పాఠాన్ని సగంలో ఆపి ఈసారి గురుపత్నికి చెప్పాడు, ఈయనకి నువ్వు ప్రతిరోజు ఇచ్చే నూనె కన్నా తక్కువ ఇవ్వు, చూద్దాం ఎలా చదువుతాడో అని. గురుపత్ని కూడా అలాగే తక్కువ నూనె ఇచ్చింది. సాధ్యమైనంత వరకు తన సోదరుల దగ్గరికి వెళ్లి చదువుకున్నాడు. కానీ ఎంతైనా సగమే చదువుకోగలిగాడు, తన సోదరులు కూడా అంతే. కానీ అందరూ పడుకున్న తర్వాత జిజ్ఞాసి కదా నీరజ్, ఇతని ఆసక్తి చూడు, మళ్లీ పుస్తకం పట్టుకుని బయటికెళ్లాడు. రాత్రి అడవి అయినా కూడా వెళ్లాడు, ఏ సర్పాలు ఏ ఉన్నా కూడా తను చూడలేదు వాటి. వెళ్లాడు, అక్కడ నిప్పు మండుతోంది, కూర్చున్నాడు, చదువుకున్నాడు. కానీ ఈసారి గురువు మాత్రం తన వెనకే వెళ్లాడు. ఇది చూసిన తర్వాత గురువుకి ఈ శిష్యుడి మీద ప్రేమ ఎంతగానో పెరిగింది. ఎందుకు తెలుసా? ఈ శిష్యుడు వెళ్లేంది ఒక శ్మశానంలోకి. అక్కడ ఒక చితి మండుతుంటే ఆ మంట దగ్గర కూర్చొని చదువుకుంటున్నాడు. తనకి తన పరిసరాల్లో ఏమున్నాయనేమీ తెలియదు, తనకి తన విద్య తను నేర్చుకోడు అంతే. కానీ గురువు ఇది చూసి, అమ్మా నాకు ఒక నిజమైన శిష్యుడు వచ్చాడు అని సంతోషపడ్డాడు. కానీ ఎందుకో గురువుకి తనని మళ్లీ పరీక్షించాలనిపించింది. అందుకే అన్నం పెడుతున్నప్పుడు అందరికీ గోంగూర పచ్చడి వేయమని, ఈ అబ్బాయికి మాత్రం ఇంత ఆవు పేడ వేయమని చెప్పాడు. ఇది గురుపత్ని కూడా అలాగే ఇతనికి ఆవు పేడని వేసింది. కానీ సంస్కృతంలో అంటారు కదా, విద్యాతురాణం న సుఖం న నిద్ర అని. అలాగే ఈ రుచులు పచులు ఏ సుఖాలు వాళ్లకు తెలియవన్నమాట. అందుకేనేమో ఆ ఆవుపేడని కలుపుకొని తినేశాడు. ఇది చూసిన గురువుకి నిజంగా మనసు తరుక్కుపోయింది. అబ్బా ఇన్నాళ్లకి నాకు కావాల్సిన శిష్యుడు వచ్చాడు అని అతనికి ఎంతో ఆత్మబోధ చేశాడు. చూసావా నీరజ్, నువ్వు అడిగిన చిన్న ప్రశ్నేనేమో, ఇదిగో జవాబు ఇంత పెద్దగా ఉంటుంది. గురువు నుంచి జ్ఞానం సంపాదించడం అంత కష్టం, అంత సులభం కూడా. మరి
గార్గయ్య, నిజమైన శిష్యులు ఎలా ఉండాలో చాలా చక్కగా చెప్పావు, కానీ అటువంటి శిష్యులు ప్రస్తుత కాలంలో ఉంటారా అన్నదే నా సందేహం.
ఖచ్చితంగా ఉంటారు నీరజ్. దీనికి ఉదాహరణగా గురునానక్ శిష్యుడు మర్దానాను తీసుకోవచ్చు. ఈ మర్దానా యొక్క అసలు పేరు మర్జానా. అయితే ఒకరోజు గురునానక్ ముస్లిం ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటిలో ఉన్న తల్లి అప్పుడు ఏడుస్తూ కూర్చుంటుంది. గురునానక్ ఆమెను చూసి, అమ్మా నువ్వు దేని గురించి బాధపడుతున్నావో నాకు తెలుసు. నీకు పుట్టే ప్రతి బిడ్డ కూడా పసితనంలోనే చనిపోతున్నారు. ఇలాగే మర్దాన కూడా ఎప్పుడు చనిపోతాడో అని బాధపడుతున్నావు కదా అని అంటారు. అప్పుడు ఆ తల్లి ఏడుస్తూ అంటుంది, వీడు కూడా చనిపోతాడేమో అనే వీడికి కూడా మర్జానా మర్జానా అనే పేరు పెట్టాను. గురువులైన మీరే నా కొడుకుని కాపాడాలి అని వేడుకుంటుంది. అప్పుడు గురునానక్ మర్జానా వైపు చూసి, మర్దానా ఇలారా అని అంటారు. అది విన్న వాళ్ళంతా అవక్కవుతారు. ఇక్కడ మర్జానా అంటే చనిపోయేవాడు అని అర్థం. కానీ గురువు అన్న మర్దానా అనే పదం చావు లేనివాడు అని అర్థమిస్తుంది. గురువు పలికిన మాటలు మర్జాన జీవితానికి మంత్రాల్లా పనిచేశాయి. ఇలా మర్జాన మర్దానాగా మారాడు. ఆ తరువాత గురునానక్ ఇచ్చిన తీగ వాయిద్యాన్ని తీసుకుని గురువు పాడే పాటలకు వాయిస్తూ తాను బ్రతికినంతకాలం గురువుకి సేవ చేస్తూ ఆత్మజ్ఞానం సంపాదించాడు. స్వామి కూడా అంటారు కదా, ఆత్మజ్ఞానమే అసలైన జ్ఞానమని.
వాసు చెప్పిన కథలో మర్దాన ఒక శిష్యుడికి మంచి ఉదాహరణ. మరి ఇలాంటి శిష్యుల గురువుల యొక్క సంకల్పం ఎంత గట్టిగా ఉండాలో కదా. అసలు గురువు శిష్యుల జీవితాలను ఎలా మార్చగలడు?
ఇంతకుముందు చెప్పిన మర్దాన కథలో మనం గురువు యొక్క మాట వల్ల తన జీవితం ఎలా మారిందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కేవలం గురువు యొక్క తలంపు శిష్యుణ్ణి ఎలా మార్చగలదో చూద్దాం. మనందరికీ తెలిసిన శంకర భగవత్పాదులు గొప్ప గురువు. అయితే ఇతనికి గిరి అనే శిష్యుడు ఉండేవాడు. ఈ గిరి కాస్త మందబుద్ధి కలవాడు. ఏ పాఠం చెప్పినా సరే బుర్రకు సరిగ్గా ఎక్కేది కాదు. అయితే ఒకరోజు శంకరాచార్యులు శిష్యులందరికీ కూడా బ్రహ్మసూత్రాన్ని చెప్పాలి అని అనుకున్నారు. అది వినడానికి అందరూ వచ్చి కూర్చున్నారు. అయితే శంకర్లు మాత్రం ఎవరికోసమో ఎదురు చూస్తున్నారు అని గమనిస్తారు శిష్యులు. అప్పుడు అడుగుతారు, గురువుగారు అందరూ వచ్చేశారు కదా, ఇంకెవరికోసం ఎదురు చూస్తున్నారు అని అంటారు. శంకర్లు గిరి ఇంకా రాలేదు కదరా అని సందేహిస్తారు. దానికి శిష్యులందరూ నవ్వుతూ, గురువుగారు ఆ గిరి వచ్చినా సరే అతనికి ఏమీ అర్థం కాదు మీరు చెప్పేది, అతని కోసం ఎందుకు ఎదురు చూడడం, సమయం వృధా అని అంటారు. కానీ మనం గమనించాల్సింది ఏమిటంటే సరిగ్గా అదే సమయంలో ఈ గిరి శంకరాచార్య యొక్క బట్టలు ఉతుకుతూ ఉంటాడు. శంకర్లు తమ జ్ఞాననేత్రం ద్వారా గిరి గురువుకై సేవ చేస్తూ ఉన్నాడని తెలుసుకుంటాడు. తన పరిస్థితిని చూసి అయ్యో అని అనుకుంటాడు. అలా అయ్యో అని అనుకున్నారా లేదో, అక్కడ గురుసేవ చేస్తున్న గిరి జ్ఞానవంతుడవుతాడు. అక్కడి నుంచి గురువు దగ్గరకు తోట కాష్టకం చదువుతూ పాడుతూ గురువు నన్ను జ్ఞానం చేశాడు అని అంటూ వస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే కేవలం గురువు యొక్క తలపు మందబుద్ధి గల గిరిని తోటకాచారినిగా మార్చింది. కాబట్టి గురుసేవ చేసిన శిష్యులకు జ్ఞానవంతులు అవడానికి అవకాశం వస్తుందని నా ఉద్దేశం.
అవును వాసు, ఈ కథ చాలా బాగున్నది. అయితే ఈ కథలో నాకు బాగా నచ్చినది గురువుకి శిష్యునికి మధ్య అనుబంధం. అవును అప్పల్ నర్సయ్య, ఇందులో నీ భావాలు ఏమిటి?
అసలు రత్నాకర్ చెప్పాలంటే ఆనాడు శంకరులకు వారి శిష్యులకు మధ్య ఉన్న అనుబంధంను చూస్తే ఎంతో ముచ్చటగా ఉండేది. ఎందుకంటే అప్పటి శిష్యులు గురువులతో పాటు ఉంటూ వారికే సేవ చేస్తూ విద్యను అభ్యసించేవారు. ప్రేమ, అనురాగం, ఆత్మీయత వీరి మధ్య ఎంతో దృఢంగా ఉండేది. కాలం గడుస్తున్న కొద్దీ ఈ సంబంధం బలహీనం అవుతుంది. ఈ కాలంలో శిష్యుల నడవడిక గురువులకు కోపం తెప్పించే విధంగా ఉంది. కాబట్టి శిష్యుడు గురువుకి కోపం తెప్పించకుండా నడుచుకోవాలి.
శిష్యుడు గురువునకు కోపం తెప్పిస్తున్నాడు అంటున్నావు, మరి ఇలా కోపం రావడానికి కారణం ఏమిటంటావు?
ఆలోచిస్తే రత్నాకర్,
ఈ సంబంధం మారడానికి గల కారణాలు ఇవి కావచ్చు. మొదటిగా, ఆ కాలంలో గురువులు చెప్పే బోధనలు విద్యార్థి సంపూర్ణంగా గ్రహించేవాడు. కాని ఈ కాలపు విద్యార్థి గురు బోధనలను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. రెండు, ఆనాటి శిష్యులు గురువు ఆజ్ఞ వినయంతో పాటించేవారు. గురువు దండించినా దాన్ని సంతోషంగా స్వీకరించేవాడు. కాని నేడి దీన్ని శిష్యుల్లో చాలా తక్కువగా చూస్తున్నాం. ఇంకా బాగా పరిశీలించినట్లయితే ఆ కాలంలో ఆధ్యాత్మిక జ్ఞానం బోధించేవారు. గురువు దగ్గర నుండే మాత్రమే శిష్యులు జ్ఞానం పొందేవారు. ఈ కాలంలో శిష్యులు లౌకిక విద్యపై ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు, ఆధ్యాత్మిక విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. నాకు తెలిసి ఈ కారణముల వలనే ఆ గురు శిష్య సంబంధం తగ్గినట్లు తెలుస్తుంది.
అవునా? అవును, నిజమే. అయినా ఈ కాలంలో విద్యా రీతి మారిపోతుంది. విద్యా రీతి మారిపోవడానికి గల కారణాలు చాలా ఉండవచ్చును. నీ అభిప్రాయాలు ఏమిటి గార్గయ్య?
నాకెందుకో ఇలా ఈ విద్యను సరిగ్గా అభ్యసించట్లేదు అన్నది విన్నా కొద్దీ అందరూ బహుశా కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు చూసుకుని కేవలం జేబులు నింపుకుంటున్నారు కానీ మనసును నింపుకోవట్లేదు. అందుకే ఎంతో ఐశ్వర్యవంతులు అవుతున్నారేమో కానీ శాంతి పొందట్లేదు. దీన్ని వేమన గారు ఒక పద్యంలో చాలా బాగా చెప్పారు. చదువు చదివి చాలా చదవంగా చదవంగా, చదువు చదివి ఇంత చదువు చదివి, చదువు మర్మములను చదవలేడయ్యను విశ్వదాభిరామ వినరవేమ. అంటే ఎంతో పెద్ద పట్టాలు, ఎంతో పెద్ద చదువులు, పెద్ద పెద్ద చదువులు చదివేస్తున్నారేమో కానీ ఆ చదువులో ఉన్న సారం సామెన్నట్టు విద్యాధాతి వినయం, అంటే ఆ చదువులో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో బహుశా వాటిని ఎవరు పట్టుకోవట్లేదు. అందుకేనేమో ఈనాడు ఇంత అశాంతి అన్నట్టు. ఇంతకుముందు మీరు గురువు కోపం గురించి మాట్లాడారు కదా, ఈ శ్లోకం ఎందుకో దీనికి బాగా సూట్ అవుతుందనిపించింది. హరవృష్ట గురుస్త్రాత గురవృష్ట కదాచనం, అంటే ప్రళయంకరుడైన శివుడికి కోపం వచ్చినా కూడా గురువు తన శిష్యుని ఆ కోపం నుంచి దాన్ని కాపాడొచ్చేమో, కానీ గురువుకి కోపం వస్తే ఈ విషయంలో ఎవరూ గురువు నుంచి శిష్యుని కాపాడలేడు అని. అందుకే ఎంత పాపం కోపాన్ని అణచినా కూడా గురువు ఒక చిన్న మాట అంటారేమో కానీ ఆ మాటకి కఠినమైన ఫలితాలు ఉంటాయి సుమా. అందుకే మనం గురువు దగ్గర సరిగ్గా నేర్చుకోవాలి. అప్పుడే వాళ్ళిచ్చే సూక్ష్మ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నార్మల్గా వచ్చే విద్యను అందరూ నేర్చుకుంటారు, అందులో గొప్ప లేదు. మనం వాళ్ళిచ్చే ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవాలి.
అవును మరి, నిజానికి ఈ కాలంలో విద్య యొక్క విశిష్టతను మర్చిపోతున్నారు అందరూ. ఈ సమయంలో నాకు భర్తృహరి సుభాషితం గుర్తుకొచ్చింది. విద్య నిగూఢ గుప్త మగు విత్తము రూపము పురుషాలికన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడు, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదల, విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్త్యుడే. దీని అర్థము విద్య నిగూఢ గుప్త మగు విత్తము, విద్య రహస్యముగా దాచిపెట్టినటువంటి ధనము వంటిది. రూపము పురుషాలికన్, పురుషములకు ఇదే రూపం వంటిది. విద్య యశస్సు భోగకరి, విద్యయే కీర్తి ఇస్తున్నది. విద్య గురుండు విదేశ బంధుడు, విదేశాల్లో విద్యయే బంధువు మరియు గురువుగా ఉంటుందని. విద్య విశిష్ట దైవతము, విద్య విశిష్టమైన దైవతమని. విద్యకు సాటి ధనంబు లేదలం, విద్య నృపాల పూజితము, రాజులు పూజించేది విద్య. ఇట్లాంటి విద్యను తెలుసుకునేవాడు మనిషేనా అంటారు.
అవునన్నా, ఈ విషయంలో యో వేదాహ ప్రభు సంస్థితాహ అన్నారు. అంటే ఎంత రాజ్యాన్ని తను ఆదేశించే రాజు కూడా తను వేదం యొక్క ఆజ్ఞలో ఉంటారని. అందుకే అప్పుడు ఆశ్రమాలు ఉన్నప్పుడు పేద ధనిక ఏ భేదం లేకుండా అందరూ ఆశ్రమంలోకి వెళ్లి నేర్చుకునేవారు. ఇంకా విద్య గొప్పతనం ఏంటంటే నువ్వు ఎంత చెప్పినా కొద్దీ నీ జ్ఞానం ఇంకా పెంపొందుతుంది. అంటే నువ్వు చెప్పినా కొద్దీ నీకింకా అభివృద్ధి పడుతుంది.
ఆనాడు ఆధ్యాత్మిక విద్యను చెప్పేవారు ఉన్నారన్నారు. కానీ ఈరోజు సరస్వతి మందిరములు లక్ష్మీ మందిరములుగా మారుతున్నాయి. మరి ఆధ్యాత్మిక విద్యను చెప్పేవారు నేడు లేరు కదా?
దీనికి స్వామి చక్కని సమాధానం ఇచ్చారు నీరజ్. ప్రతి గురుపూర్ణిమ ప్రసంగంలో స్వామి ఇలా అన్నారు, ఈ రోజుల్లో ఆధ్యాత్మిక విద్యను బోధించే గురువులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలాంటి గురువు మనకు దొరకనప్పుడు నీకు నువ్వే గురువుగా మారాలి అని స్వామి మనకు చెప్పారు. అయితే మరొక సందర్భంలో స్వామి ఇలా అన్నారు, ఈ రోజులో విద్యార్థులకు కావాల్సింది నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక విద్య. ఇవన్నీ నేర్చుకోవాలంటే కావలసిన గురువు అందరికీ దొరకకపోవచ్చు. అందుకే నేను పెట్టిన విశ్వవిద్యాలయాల్లో వాళ్లకు విద్యార్థులందరికీ లౌకికమైన విద్యను అందిస్తూ కూడా ఆధ్యాత్మిక విద్యను భజనల ద్వారా అలాగే ప్రసంగాల ద్వారా సత్సంగాల ద్వారా వాళ్ళకి జ్ఞానాన్ని పెంపొందిస్తున్నాను. అయితే దీనికి ఈ విద్యార్థులను ఎలా తీసుకున్నాడు స్వామి అని స్వామి చిన్న అనాలజీలో చెప్పారు. ఆ రోజు యశోద బాలకృష్ణుడికి అదే చిన్న ముద్దులు కృష్ణుడికి వెన్న చూపించి ఇంకొక చేతిలో కర్ర పెట్టుకుని కర్రను దాచి వెన్నను చూపి అతనికి దగ్గరికి లాక్కునేది. అలాగే స్వామి ఇక్కడ ఏం చెప్పారంటే ఆ యశోదలాగే నేను కూడా మీ అందరినీ కూడా లౌకికమైన విద్య అనే వెన్నను చూపించి మిమ్మల్ని అందరినీ కూడా నా దగ్గరికి లాక్కున్నాను. అయితే నా ఇంకొక చేతిలో కర్ర అనే ఆధ్యాత్మికత ఉంది. ఇది దండన అనేది మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించాలి, అంటే మనం ముక్తికి దగ్గర అవడానికి మనకు ఉపయోగపడుతుంది. కనుక మీకు ఉపయోగపడడానికి కాస్త మీరు కష్టపడినా సరే మిమ్మల్ని దగ్గర లాక్కొని మీకు అన్ని చెప్తున్నాను. అయితే ఈ సమయంలో స్వామి నీకు నువ్వే గురువుగా మారాలి అని చెప్పిన తర్వాత గురువు గుణాతీతుడు రూపవర్జితుడు అని చెప్పారు. అట్టి గురువు నీలోనే ఉన్నాడు అని తెలుసుకోవాలి మనం. విశ్వ గురువైన స్వామి చెప్పిన ప్రతి వాక్యం కూడా మంత్రానికి మూలం. స్వామి చెప్పిన ప్రతి వాక్యంలో ఒక బోధన ఉంటుంది. అలాంటి బోధనలు పాటిస్తూ మనం ముందుకు సాగాలి.
ఇలా చెప్పావు బానే ఉంది వాసు, కానీ నీలోనే గురువు అంటున్నావు, నీలోనే గురువు ఉన్నాడు అంటున్నావు. మంత్రం ఇచ్చేవాడెవరు? మంత్రమే దైవానికి దగ్గరగా చేరుస్తుంది కదా. మంత్రం లేకుండా మరి ముందుకే ఎలా సాగేది?
రత్నాకర్, ఈ సందర్భంలో నాకు ఒక చిన్న సంఘటన జ్ఞాపకం వచ్చింది. ఒకరోజు కస్తూరి గారు మంచి ముహూర్తమును చూసుకుని స్వామి నుండి మంత్రాన్ని తీసుకోవాలని నిర్ణయించుకుని ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. అన్ని అడిగిన స్వామి కస్తూరి గారిని భోజనానికి రమ్మన్నారు. స్వామి ప్రక్కనే కస్తూరి గారిని కూర్చోబెట్టుకుని తినమన్నారు. కస్తూరి గారు దేవుడి ఆజ్ఞను ఎదిరించలేక గుండె నిండా బాధతో భోజనం చేశారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత స్వామివారు కస్తూరి గారిని ఆ సంఘటన గురించి చెప్పమన్నారు. అప్పుడు కస్తూరి గారు జరిగిందంతా వివరించారు. అప్పుడు స్వామివారు కస్తూరి గారిని మంత్రం కోసం చేసిన ఉపవాస దీక్ష గురించి చెప్పమనగా కస్తూరి గారు స్వామివారి ఆజ్ఞను శిరసావహించారు. అప్పుడు స్వామి చిన్న చిరునవ్వు నవ్వి ఎందుకు మంత్రం కావాలి అని అడగ్గా కస్తూరి గారు స్వామి మీ దగ్గర కావడానికి అని సమాధానమిచ్చారు. అప్పుడు స్వామి కస్తూరి గారికి దగ్గరగా వచ్చి ఇంకెంత దగ్గర అవుతావు అని అడిగారు. దీన్ని మనం చూసినట్లయితే స్వామి వాక్యాన్ని పాటిస్తే అదే సరిపోతుంది. మరి మంత్రం యొక్క అవసరం ఉంటుందా?
ఆహా నీరజ్, ఎంత చక్కగా చెప్పావు. ఆ జగద్గురు సత్యసాయి బాబా వారు చెప్పిన వాక్యములే మంత్రములనేసే అర్థం చేసుకున్నాము. కాని ఆనాడు ఉన్నటువంటి గురుకులాలు ఈనాడుంటే బాగుండేది కదా. అయినా అట్లాంటి గురుకులాలు ఏమైనా ఉన్నాయంటారా?
ఎందుకు లేవు రత్నాకర్. మన శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో ఆధునిక విద్యను లౌకిక విద్యను ఆధ్యాత్మికతను ఏకం చేసి పూర్వకాలం లాంటి గురుకుల పద్ధతిలోనే విద్యాబోధన జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులు గురువులతో పాటే ఉంటూ వారి ప్రేమానురాగాలు పొందుతూ వారికి సేవ చేస్తూ విద్యను అభ్యసిస్తారు. గురువులు కూడాను తల్లిదండ్రుల వలె ప్రేమనందిస్తూ శిష్యుల జీవితాన్ని తీర్చిదిద్దుతూ ఉంటారు. దీన్ని మనం మోడర్న్ గురుకులగా చెప్పవచ్చు. ఇక్కడ మనం సహనావవతు అన్నదాన్ని సింపుల్గా కలిసిమెలిసి పెరుగుదాం, కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, కలిసిమెలిసి పెరుగుదాం, కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం అంటూ జీవిస్తాం. ఇలా స్వామి చెప్పిన బోధనలను పాటిస్తూ ఆయన్నే మనం ఆదర్శగా తీసుకుని జీవిస్తూ ఉంటాం. ఇక్కడ ఒకరి కోసం ఒకరం, అందరం దైవం కోసం జీవిస్తూ ఆధ్యాత్మికత మార్గంలో ముందుకెళ్తూ ఉంటాం. భగవాన్ బాబా వారు మనకు ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పిన ప్రతి వాక్యం మంత్రానికి మూలం, పలికిన ప్రతి పలుకు మంత్రమే. ఇట్టి జగద్గురుని మనమంతా ఆదర్శంగా తీసుకుని ఒకరినొకరు ప్రేమిస్తూ సేవిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి.
ఓం సహనా భవతు.
మనల్ని భగవంతుడు రక్షించుగాక.
సహనో భునక్తు.
భగవంతుడు మనల్ని పోషించుగాక.
సహ వీర్యం కరవావహై.
ఊర్జిత శక్తితో పరిశ్రమిద్దాం గాక.
తేజస్వినావధీతమస్తు.
మన బుద్ధి ప్రకాశించుగాక.
మా విద్వేషావహై.
పరస్పరం ద్వేషం లేకుండా ఉండుగాక.
ఓం శాంతి శాంతి శాంతి.
మంత్రమూలం గురుర్ వాక్యం. స్వామి చెప్పినటువంటి విషయం, గురువు యొక్క పదాలు, గురువు యొక్క మాటలు శిరోధార్యంగా తీసుకున్న శిష్యునికి మంత్రాలుగా మారుతాయి. తన జీవితాన్ని ఒక మలుపును తిప్పుతాయి. స్వామి ఇంకొంచెం దాన్ని ముందుకు తీసుకువెళ్తూ, అంతరాత్మే మీ గురువుగా తయారవ్వాలన్న బోధన మనం గుర్తుపెట్టుకుంటే, అంతరాత్మ చెప్పే ప్రతి విషయం, ఏది మంచి ఏది చెడు, ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు, ఏది శ్రేయస్సు ఏది ప్రేయస్సు అన్న విషయాలు మన అంతరాత్మ ప్రతి క్షణం మనల్ని మార్గంలో నడిపిస్తూనే ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడైతే పాటించి, దాన్ని ఎప్పుడైతే మనం పట్టుకుని ఆచరిస్తామో, ఆ సమయంలో మనకి ఇంకొక గురువు యొక్క అవసరం లేకుండా మన అంతరాత్మలో ఉండేటటువంటి సాక్షాత్తు ఆ సాయి భగవానుడు మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటారు. ఆ అంతరాత్మ యొక్క ప్రబోధలే, ఆ అంతరాత్మ యొక్క శబ్దమే మనకి మంత్రంగా మారి మనల్ని తనలో ఐక్యం చేసుకుని భగవంతునితో ఏకమయ్యేలా చేస్తుంది. మరి ఇంతటి చక్కని కార్యక్రమాన్ని మనకి అందించినటువంటి బృందావన్ క్యాంపస్ విద్యార్థులకు మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటూ శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తున్నాడు. మరికొద్ది క్షణాల్లో మీరు బ్రదర్ చందు విజయ్ అందించేటటువంటి లవ్ టు లవ్ కార్యక్రమాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనై ఉండండి. సాయిరాం.